ధ్యానం ఇది, ఇక్కడి నుంచి ధ్యానాన్ని తిరుగుతోంది. ఏకాంతంలో సుఖంగా కూర్చోవాలి, ఇది ఆసన స్థితి. ఆసన సుఖంగా కూర్చోడు దేనికి, ధ్యానం చేయడానికి. భోజనానికి ఎటు కూర్చున్నా పర్వాలేదు, కానీ ధ్యానం చేయడానికి మాత్రం సుఖంగా కూర్చోవాలి. సుఖాసనం, ఇప్పుడు ఇది ఇది కూర్చున్నాను అనుకోండి, సుఖాసనం మాకు అర్థమవుతుంది. సపోజ్ ఆర్థరైటిస్ ఉండాలి అనుకోండి ఎవరికి అంటున్నా, వాళ్ళకి ఇది సుఖాసనం అని చెప్పడానికి దుఃఖాసనం కాదు. ఎందువల్లంటే మోకాళ్ళ నొప్పులు ఉండే గనక. అందుకని సుఖం అనే పదం అక్కడ వాడడం ఏంటంటే, కొందరు చెప్తూ ఉంటారు, అయ్యా నువ్వు పద్మాసనంలోనే కూర్చోవాలి, నువ్వు సిద్ధాసనంలోనే కూర్చోవాలి. ఏం అవసరం లేదు సార్, కూర్చోగలిగితే ఓకే, ఒకవేళ కూర్చోలేకపోతే ఇట్లాంటి బాధలు ఉండేటప్పుడు నువ్వు ఈజీ చైర్లైనా కూర్చో పర్వాలేదు, కానీ నిద్రపోబాక్. అర్థమవుతుంది? లేదనుకోండి, ఇలాగ కూర్చోమన్నాం అనుకోండి, కూర్చున్న తర్వాత ఏ ధ్యానం చేస్తాడు? మోకాళ్ళ నొప్పుల ధ్యానమే, ఇంకెంతే భగవద్ ధ్యానం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి సుఖం అనే పదం వాడడంలో ఉద్దేశం అదే, నువ్వు ఎలా కూర్చుంటే సుఖంగా ఉంటుందని. అంటే ఆ రోజుల్లో ఇవన్నీ కూడా రుగ్మతలు చాలా తక్కువ, ఈ ఆర్థరైటిస్ స్పాండలైటిస్ ఇవన్నీ లేవు, అందువల్ల దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు అందరూ. పైగా ఒక ఆహార నియమం ఉండేది, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు, కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, ఏదో జరుగుతూ ఉండేది. అందులో ముఖ్యంగా ధ్యానం అనేటువంటిది ఆధ్యాత్మిక సాధకుడు కనుక, ఆధ్యాత్మిక సాధకుడికి ఒక డిసిప్లిన్ ఉంటుంది లైఫ్లో, అలా డిసిప్లిన్ ఉండేటప్పుడు ఇవన్నీ వచ్చేందుకు అవకాశం లేదు. ఆహార నియమాలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి గనక ఆరోగ్యంగా ఉంటాడు కాబట్టి ఆ ప్రాబ్లం రాలేదు వాళ్ళకి. కాబట్టి ఏకాంతే సుఖమాశ్యతాం, కాబట్టి ఏకాంతంలో హాయిగా కూర్చోగలిగి ఉండాలి. దేనికి? ధ్యానం చేయడానికి. అది నీకు సుఖంగా ఉండాలి, అది ధ్యానం చేయడం కూడా నీకు సుఖంగా ఉండాలి. ఎందుకో తెలుసా, ధ్యానంలో ఏమోగా చూచే జరిగేది, నిన్ను నువ్వు హాయిగా చూసుకోవడానికి ధ్యానం. నిన్ను నువ్వు చూసుకోవడం కష్టమా? నిద్ర లేవగానే అద్దం దగ్గరకు పోతాడు కదా మనిషి, ఎందుకు పోతున్నాడు అద్దం దగ్గరికి? హాయిగా ఉంటుంది కనుక ఓకే. కాబట్టి ఎంత వికారంగా ఉన్న కాకైనా సరే అద్దంలో కొంతసేపు చూసుకోవడానికి సంతోషపడుతుంది, ఎందుకని తన ముఖమే. కాబట్టి ధ్యానంలో ఏంటి, నీవే నీతో కూడా ఉన్నావు ధ్యానంలో, ఇంకెవ్వరు లేరు ధ్యానంలో, ఎవ్వరు లేరు. అందుకని ఏకాంతం అది, ధ్యానంలో రెండవ వ్యక్తి లేడు. అర్థమవుతుంది? నీవే ఉన్నావు కనుక నిన్ను నువ్వు చూసుకోవడానికి ఒక అనువైనటువంటి స్థితి. అంతేకాదు, ఉదయం ధ్యానం చేశామనుకోండి కాబట్టి ప్రాతకాలంలోనే జ్ఞానగంగలో హాయిగా మునకేసేటువంటి ఒక అవకాశం. కాబట్టి గంగానదిలో మునకేస్తే పాపాలు పోతాయి, జ్ఞానగంగలో మునకేస్తే పాపాలు కాదు జన్మలే లేకుండా పోతాయి, మోక్షం కనుక. ఇటువంటి పరిస్థితి మనకు ఏకాంతంలో వస్తుంది కనుక, 10 మందిని పెట్టుకుని ధ్యానం చేసే అవకాశం లేదు గనక ఏకాంతంలో ఉండు. కాబట్టి 10 మందిలో ఎప్పుడైతే ఉండకూడదో ఏకాంతంలో ఉన్నావో దాని అర్థం ఏంటో తెలుసా? ఒకవేళ ఏకాంతంలో ఉండినా నీ మనసులో 10 మంది ఉండకూడదని అర్థం. ఒకవేళ మనసులో గనక 10 మంది ఉండేటట్లయితే మనం ఏకాంతంలో ఉండాల్సిన అవసరం లేదు, 10 మందిలో కూర్చొని ధ్యానం చేసుకో. కాబట్టి ఏకాంతానికి ఒంటరితనానికి డిఫరెన్స్ ఉంది. ప్లీజ్, ఒంటరిగా ఉన్నంత మాత్రాన ఏకాంతం కాదు, నీతో నువ్వు ఉంటేనే ఏకాంతం, అండర్స్టాండ్? అది ఒంటరితనం, లోన్లీనెస్. లోన్లీనెస్ ఒక్కొక్కసారి భయానికి కూడా దారితీస్తుంది, అబ్బో నేను ఒంటరిగా ఉన్నాను ఏం జరుగుతుందని. ఇది అలోన్నెస్, నాట్ లోన్లీనెస్, ఇట్ ఈస్ అలోన్నెస్. ఇది ఒంటరితనం కాదు, ఏకాంతం, నీతో నువ్వు ఉన్నావు హాయిగా ఉన్నావు. కానీ ఈ పరిస్థితి వస్తే ఎక్కడున్నా కూడా ఏకాంతంలో ఉన్నట్లే, 10 మందిలో ఉన్నా కూడాను, ఎందుకని మనసు భగవంతుడి దగ్గర ఉంటుంది కనుక. కనుక మొట్టమొదటిలో సాధకుడికి అటువంటి స్థితి వచ్చే అవకాశం లేదు గనక కనీసం ఒంటరితనాన్ని గనక అలవాటు చేసుకుంటే ఆ తరువాత ఏకాంతం మెల్లగా వస్తుంది. కాబట్టి కనీసం ఒంటరిగైనా సరే, ఎందుకంటే ఒక్క మనిషి ఒక చోట కూర్చోలేడు, నాకు ఎవరో ఒకరు ఉండాలండి పక్కన అంటుంటాడు చూడండి, ఇది ఇది ఒక దరిద్రం. ఎవరో ఒకరు ఉండాలంట పక్కన పోయేటప్పుడు, అప్పుడు ఎవరు వస్తారు కూడా, ఎందుకంటే మనసు అట్లా అలవాటు పడిపోయింది, మనసులో రాగద్వేషాలు ఉన్నాయి, మనసులో ఎప్పుడు ఏదో ఒకటి కావాలి. కొందరికి ప్రయత్నం లేకుండానే అది అలవడిపోద్ది చిన్నప్పుడే. ఏమో నా వరకు వ్యక్తిగతంగా మీకు చెప్పమంటే, నా జీవితంలో అదొక భాగ్యం అనుకుంటాను. నేను చిన్నప్పటి నుంచి నాకు ఒంటరితనం ఉండే, చదువుకునేటప్పటి నుంచి కూడా ఎవరితో కలిసేవాడిని కాదు, అందరికీ తెలిసే విషయం. కాబట్టి అందువల్ల చిన్నతనం నుండి భగవద్గీత ఎత్తుకెళ్ళి పుస్తకాలు తీసుకెళ్ళి దూరంగా ఎక్కడో చెట్ల దగ్గర కూర్చొని తోటల్లో కూర్చొని చదువుకుంటుండేవాడిని. అది కొందరికి తెలియకుండానే జన్మత వస్తుంది, లేకపోయినా కూడా మనం క్రియేట్ చేసుకోవాలి, మనతో మనం ఉండడానికి ప్రయత్నం కావాలి. ఎందుకని ఎవరైనా ఒంటరి వాళ్ళే ఈ ప్రపంచం కనుక. మనం అలా చేసినప్పుడు ఏకాంతే సుఖమాశ్యతాం, ఏకాంతంలో సుఖంగా కూర్చో. ఏకాంత అంత అంటే చివర అని అర్థం, ఎండ్. అదేంటిది ఎండ్? గమ్యం. గమ్యం. అందువల్ల వేదాంతం, వేదాంత, వేదాంతం. వేదంలో చివరినది ఉపనిషత్తు, జ్ఞానం. కాబట్టి ఏకాంతే అంత చివరిలో ఏమున్నది, ఏం చేయాలి, గమ్యం ఏది మనకు? ఏకం. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, అది ఏకాంతే. ఏకాంత అంత చివరిలో మన గమ్యం ఏమిటో తెలుసా? ఏకం. ఇది నీ మనసులో ఉండాలి. అందుకని సుఖం అశ్యత, రెండు అర్థాలు. కాబట్టి ఏకాంత అంత చివరిలో గమ్యం ఏదైతే ఉందో అది ఏకమే గాని సంస్కృతంలో పదం జాగ్రత్తగా చూస్తే ఆ పదం యొక్క అద్భుతమైనటువంటి వైభవాన్ని పదమే వివరిస్తూ పోద్ది. ఏకాంత కాబట్టి అంత ఏకం. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, రెండవది లేదు. అది పొందాలని మనం ఉన్నాం, అది మన గమ్యం. దాని విషయంలో సుఖం ఆశ్యతాం, సుఖంగా మనం కూర్చున్నాం. ప్లీజ్ సుఖంగా కూర్చున్నాం. ఇప్పుడు ధ్యానం స్టార్ట్ చేయాలి. ఎవరు ధ్యానం స్టార్ట్ చేసేది? మనసు. అది ఎక్కడుంది? అది ఇక్కడ ఉండాలి. ఉంటేనే సుఖం. మనసు కన్నా పరిగెత్తిందనుకోండి ఉపయోగం లేదు. మనసు పరిగెత్తడం తప్పు కాదు, కానీ మనసుని నిలబెట్టలేకపోతే మాత్రం ఉపయోగం లేదు. ధ్యానంలో కూడా మనసు ఈ పనులే చేస్తూ ఉంటే, ఏవైతే నిత్యం మనం నిత్య జీవితంలో చేస్తూ ఉన్నామో ఈ పనులే గనక ధ్యానంలో కూడా మనసు చేస్తే, నిత్య జీవితంలో సంఘర్షణ ఎట్లా ఉందో ధ్యానంలో కూడా అదే సంఘర్షణ ఉంటుంది. ఇక్కడ మనసు ఏ విషయాలనైతే అభిలషిస్తూ ఉందో, ఏ విషయాల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉందో, ఇదే పని గనక ధ్యానంలో చేస్తే ధ్యానం కూడా సంసారమే అవుతుంది. కనుక మనసు ధ్యానంలో పరమాత్మ మీదనే స్థిరంగా ఉండాలి. పరతరే చేత సమాధీయతాం, నంబర్ టూ. పరతరే చేత సమాధీయతాం, పరతరే పరమాత్మ యందు పరబ్రహ్మమునందు చేత చిత్తము మనసు సమాధీయతాం సమ్యక్ అధీయతాం. కాబట్టి పరబ్రహ్మనందు మనసు స్థిరంగా ఉండాలి. పరతరే చేత సమాధీయతాం. కాబట్టి నువ్వు ధ్యానం చేయడానికి కూర్చున్నావు గనక, ధ్యానం చేయాలి అనే భావనతో నువ్వు కూర్చున్నావు, సుఖంగా కూర్చో. దేహం సుఖంగా ఉండేటట్టు చూసుకో, మనసు కూడా సుఖంగా పెట్టుకో. ఏదో మూటలు మోసినట్టుగా, భారాలు మోసినట్టుగా కొందరు అంటే, కొన్ని ఆశ్రమాల్లో ఉంటాయి కర్మ, ఇన్ని గంటలకు ధ్యానం చేయడంటే వాళ్ళు కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ లేదు, వచ్చిన బాధది. ఆశ్రమంలో కూడా చూడొచ్చు మీరు వెళ్ళి. ధ్యానము అనేటువంటిది ఒక ఉత్సాహపూరితంగా ఉండాలి, అది సుఖంగా ఉండాలి. కష్టంగా ఉందనుకోండి దాన్ని పక్కన పెట్టడం మర్చింది, పక్కన పెట్టి మళ్ళీ అధ్యయనం ప్రారంభం చేయాలి. ఎందుకు ధ్యానం చేయాలనో, జీవితంలో ధ్యానం యొక్క అవసరం ఏమిటో దాన్ని మళ్ళీ చదువుకోవడం మంచిది, మళ్ళీ వినడం మంచిది, మళ్ళీ ప్రవచనాలకు అటెండ్ కావడం మంచిది. అంతేగాని ధ్యానానికి వచ్చిన తర్వాత ఆనందంగా ఉండాలి. నీకు ఆకలి ఉంది, రుచికరమైన పదార్థం ఉంది, మంచి క్లైమేట్ ఎట్లా ఉంటుంది, ఆకలి బ్రహ్మాండంగా ఉంది, బాగా వర్షం పడుతూ ఉంది, చల్లగా గాలులు వీస్తూ ఉన్నాయి, జల్లులు పడతా ఉన్నాయి, ఆ టైంలో వేడి వేడిగా గారెలు తీసుకొని వచ్చి పెడితే ఎట్లా ఉంటుంది కాంబినేషన్. ఏడుస్తుంది అంటాడు ఎవడన్న, అబ్బా వేడివేడిగా ఉన్నాయి మసాలా గారెలు, అదే అంతకన్నా 1000 రెట్లు ఉంటుంది సార్ ధ్యానంలో ఆనందం. ఎందుకని మసాలా గారెలు తిని 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 దేహం ఫైజలా, ఏముంది దీంట్లో. కానీ ఈరోజు ఏదైతే మనం అనుభవించబోతూ ఉన్నామో ఇది భగవత్ సంబంధమైంది గనక ఒక ఆనందం ఉంటుంది. కనుక సుఖం ఆశ్చత, మనసులో కూడా సుఖం ఉండాలి, ఉత్సాహపూరితంగా ధ్యానానికి కూర్చోవాలి. పరతరే చేత సమాధీయతాం సమ్యక్ అధీయతాం. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ధ్యానానికి కూర్చున్నావో ఇక్కడి నుంచి ట్రబుల్స్ స్టార్ట్ అవుతాయి. ధ్యానం చేయనంత వరకు ఏ బాధ లేదు, హాయిగా ఉంటుంది. ధ్యానం మొదలు పెడతావు చూడు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎందుకని, ధ్యానం చేసేది మనసు గనక, అది ధ్యానం చేయడానికి అర్హత కలిగి ఉందో లేదో, దానికి ఆ శక్తి ఉందో లేదో బయటపడేది ఎప్పుడు తెలుసా? ధ్యానం చేస్తేనే. కొందరంటే నేను స్వామీజీ నేను అసలు రాత్రులు అసలు నిద్ర లేకుండా ఎన్ని రోజులైనా మేలుకోగలను, ఎన్ని రాత్రులైనా మేలుకోగలను. ఒక్క నైట్ మేలుకోవడానికి మొదలు పెట్టాను కూడా మొదట అతనే నిద్రపోతుంది. ఆ మేలుకోవడానికి మొదలు పెడితే తెలుస్తుంది. ఓకే, కనుక ఏ ఏ రాగద్వేషాలు మనలో ఉన్నాయో, ఏ ఏ ఇష్టాయిష్టాలు మనలో ఉన్నాయో, ధ్యానం సమయంలోనే ఎక్కువగా అవి విజృంభించే అవకాశాలు ఉంటాయి. ఎందుకని, కర్మల్లో అనేక విషయాల మధ్య ఉంటాం కనుక ఇవి కొద్ది పలచబడుతూ ఉంటాయి. ధ్యానం విషయంలో కాన్సన్ట్రేటెడ్గా ఉన్నాం కనుక అన్నీ వచ్చి పడిపోతాయి. ఇంతకేలే. కాబట్టి మనకు దేని మీద అయితే ఇష్టం ఉందో అది రాగం. ఏది దగ్గరగా ఉంటే మనకు సుఖం కలుగుతుందని అభిప్రాయపడుతూ ఉన్నామో అది రాగం, ఏది దూరంగా పోతే మనకు సుఖం కలుగుతుందని అభిప్రాయపడుతున్నామో అది ద్వేషం. ఈ రాగద్వేషాలతో నిండినటువంటి పొట్లమే జీవితం. ఎవరెవరికి ఏ రాగాలున్నాయి, ఎవరెవరికి ఏ ద్వేషాలున్నాయో నాకు తెలియకపోవచ్చు. అందరం రాగద్వేషాల మధ్యనే కొట్టుమిట్టాడుతూ ఉన్నాం, ఇష్టాయిష్టాల మధ్యనే కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. ఇవన్నీ ధ్యానంలో పడగ విప్పి నాట్యం చేస్తాయి. అందువల్ల పరతరే చేతః సమాధీయతాం, పరతరే పరబ్రహ్మమునందు చేతః మనస్సుని సమాధీయతాం, చక్కగా ఉంచాలి. అంటే అర్థమేంటి, ఉంచగలవా నువ్వు? ఇప్పుడు ఆ శక్తి నీకు నాకు ఉందే. అందుకు కూడా భగవంతుడి వైపు తిరగాలి. అందువల్ల ధ్యానం చేసేటప్పుడే, ధ్యానానికి కూర్చున్నప్పుడే పరతరే పరబ్రహ్మమునందు మనసును పెట్టాలనుకుంటున్నావు కదూ. అందువల్ల ఇది ప్రార్థనతో స్టార్ట్ కావాలి ధ్యానం. ఏ భగవాన్, ఈ ప్రపంచాన్ని ఏ మనసైతే నాకు చూపెట్టిందో, ఈ ప్రపంచంలో ఉండేటువంటి వ్యక్తులతో ఏ మనసైతే సంబంధాన్ని పెట్టుకున్నదో, ఈ ప్రపంచానికి సంబంధించిన రాగద్వేషాలు ఏ మనసులైతే సుస్థిరంగా నిండిపోయి ఉన్నాయో, ఆ మనసు నా దగ్గరే ఉంది. ఈ ప్రపంచాన్ని నాకు చూపెట్టిన మనసు నా దగ్గరే ఉంది భగవాన్. నేను పవిత్రమైనటువంటి ధ్యానాన్ని ప్రారంభించబోతున్నా, కానీ ఈ మనసు నాకు సహకరిస్తుందో లేదో ఇది అవగాహనతో చెరిస్తే ధ్యానంలో నాకు ఆనందంగా ఉంటుంది. కానీ ఇదే గనక అవరోధంగా మారితే ధ్యానం మరొక మలుపు తిరిగిపోతుంది. కనుక భగవాన్, నిస్సహాయ స్థితిలో ఉన్నా, నేను తయారు చేసుకున్నదే ఇదంతా, నా మనసులో ఉండే కల్మషమే ఇదంతా, నేను తయారు చేసుకున్నది నాకే అడ్డుపడుతుందేమో, తెలియక ఆ రోజుల్లో తయారు చేసుకున్నది తెలిసినా ఈరోజు దూరం చేసుకోలేనేమో, కనుక నా కృషితో ఏదైతే నేను సాధించలేనో అది నీ కృపతో నాకు సాధ్యపడాలి అని మొట్టమొదట భగవంతుడికి ఒక అప్లికేషన్ పెట్టాలి. అప్పుడే జరుగుతుంది. ఇవన్నీ పుస్తకాల్లో ఉండవంత. అందుకని వినాలి. శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని శాస్త్రీయంగా మనకు వివరించేటువంటి వాళ్ళ దగ్గర వినాలి. అప్పుడు తెలుస్తుంది. ఎందుకని, అటు శాస్త్రము అటు అనుభవము రెండు జోడింపబడుతూ ఉంటాయి. కనుక మన మనసే మన దగ్గర లేకుండా బయట తిరుగుతూ ఉంటే ధ్యానం చేసేది ఎవరు అని, గుండె చేస్తుందా, ఊపిరితిత్తులు చేస్తాయా, కిడ్నీసా, ఎవరు ధ్యానం చేసేది? మనసు చేయాలి. బట్ దట్ ఈస్ ఇన్ ది వరల్డ్ అవుట్ సైడ్ వాండరింగ్, జస్ట్ వాండరింగ్. మనం చేసుకున్నదే ఇదంతా. మనసుని చెడ్డని నేను అన్నాం, దాన్ని ఆ పరిస్థితికి తెచ్చుకున్నది మనమే. పిల్లలు మాట వినడం లేదంటారు, చిన్నప్పటి నుంచి పెంచడం తెలియలేదు, వచ్చిన బాధ అది. ఈరోజు నా మాట వినడం లేదు పిల్లవాడు అంటాడు. చిన్నప్పటి నుంచి ఎవరిసారి పెంచింది, ఎవరు పెంచింది? మన పిల్లల్ని మనమే పెంచుకున్నాం. వాళ్ళని ఎలా పెంచాలనో తెలియలేదు. సంపదలు ఇవ్వాలని ఆరాటపడ్డామే కానీ సంస్కారాలు పంచాలని అనుకోలేదు. ఎలా బిడ్డల్ని పెంచాలనో తెలియలేదు. పాకెట్ మనీతో పెంచేసాం. ఇప్పుడు కష్టం అవుతుంది. మనసును అంతే, మనసును మక్కువతో మనసు కుక్కను. ఒక దశలో అనాల్సి వచ్చింది, మనసు అంటే నాకు చాలా ఇష్టం, నేను మనసును ద్వేషించను, కానీ ఇక్కడ అనాల్సి వచ్చింది. మక్కువతో మనసు కుక్కను చేరదీసి పెంచినాను, మక్కువతో మనసు కుక్కను చేరదీసి పెంచినాను, తిండేమో నా ఇంట కాపల పరుల ఇంట. ఇది జరుగుతుండే వ్యవహారం. మక్కువతో మనసు కుక్కను చేరదీసి పెంచినాను తిండేమో నా ఇంట కాపల పరుల ఇంట. ఇదేమి చోద్యమో దీనికేది వైద్యమో, ఇదేమి చోద్యమో దీనికేది వైద్యమో, నా హృదయము లేతదాయే బాధలేము కోతలాయే, కనగరావా కరుణించగలేవా, భక్తే గాని ముక్తి ఎరుగని శక్తిహీనులం అతిదీనులం బలహీనులం, కవగరావా కరుణించగలేవా. భగవాన్ ఇది నా పరిస్థితి, నాదే మనసు, సరేనా? మా ఇంట్లో తింటుంది, పక్కింట్లో కాపలాడటం, చూడతమాషా మనదే కదా మనసు. మన మనసు అన్నప్పుడు ఎక్కడ ఉండాలి? అది ఒక్కసారి ఆలోచన, ఎక్కడ ఉండాలి? మన ఇంట్లో ఉండాలి. నా మనసు నా దగ్గర ఉండాలి. ఎప్పుడైనా ఉన్నట్లు దాఖలాలు ఉన్నాయా మీరు ఆలోచించుకోండి. ఇంతవరకు క్వశ్చన్ వేయలేదు మనం, అది వచ్చిన బాధ. క్వశ్చన్ వేస్తే అర్థమవుతుంది. ఎప్పుడైనా చూడండి, ఓ పెన్సిల్ కాగితం పెట్టుకొని రాయండి మనసు ఎక్కడుందో. ఇప్పుడు హైదరాబాద్ ఉంటుంది, ఆ తర్వాత బాంబే పోతుంది, ఆ తర్వాత నెల్లూరు పోతుంది, వాళ్ళు ఎట్లున్నారనుకుంటుంది, వీళ్ళు ఎట్లున్నారనుకుంటుంది, ఆ డబ్బు ఎప్పుడు వస్తుంది, అంత అవుట్ సైడే, ఎప్పుడు లేదు ఇక్కడ అసలు. మీరు చూడండి కావాలండి. మళ్ళీ నా మనసు ఒక్కోసారి సిగ్గేస్తుంటది, ఏం మనసు రా ఇది, నా మనసుని దీన్ని చెప్పేది ఎట్లా, ఎందుకని ఎప్పుడు లేదు నా దగ్గర. ఇది ఎక్కడ పెళ్ళి నా దగ్గర కదా ఉండాలి, ఎప్పుడు ఉండదు, ఎప్పుడు అసలు, ఎప్పుడు నాకు అసలు కనిపించేది మనసు, ఎప్పుడు అవుట్ సైడే, అది ఎట్లా, ఇది ఎట్లా, ఇది ఎట్లా, అది ఇప్పుడు అవే పోనీ. లోపల ఉండే రాగద్వేషాలుగా కొత్తవి కూడా, మహానాడు ఏమైంది, పాదయాత్రలు ఏమైంది, నీకెందుకే పిచ్చి మనసా, నీకెందుకే మహానాడులో నోటికి బాధ, పాదయాత్రలో పాదాలకు బాధ, నీకెందుకే మధ్యలో నన్నెందుకు బాధ పెడతావు, ధ్యానంలో నువ్వెందుకు ఎంటర్ అవుతావు అనవసరంగా, నీకెందుకు ఇదంతా కూడా, ప్రపంచంలో ఉన్నదంతా దీనికే కావాలి. అందువల్ల భగవాన్ ఎట్లా దీన్ని పరతరే చేతహ సమాధీయతాం, ఈ మనసును తీసుకెళ్లి నీ మీద పెట్టాలి, అదేమో దానికి అలవాట్లేదు, కొత్త వ్యవహారం, అందువల్ల దానికి ప్రపంచం ఇష్టం పరిగెత్తుతూ ఉంది. అందుకని ధ్యానం ఎవరికన్నా చెబితే వెంటనే వచ్చి ఏమంటారు తెలుసా, స్వామి ఏకాగ్రత కుదరడం లేదు స్వామి. ఇది ఒకటి చెత్త, ఇంతకన్నా చెత్త మాట ప్రపంచంలో మరొకటి ఉండదని నా అనుభవంలో తెలుసుకున్నది. ఏకాగ్రత ఏంటో లేకపోయేది, ఇవన్నీ మనకు తెలియని వ్యవహారాలు. ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్, అది దేనికి సంబంధించిన సబ్జెక్టు, సైకాలజీకి సంబంధించిన సబ్జెక్ట్, దాని సైడ్ కూడా నాలెడ్జ్ లేదు కనుక ఏకాగ్రత. ఏకాగ్రత లేని వాడు లేనేలేడు ప్రపంచంలో, అందరికీ ఉంది ఏకాగ్రత, ఇది అర్థం కావాలి. ఏకాగ్రత ఎవరికి లేదు, ధ్యానం చేయలేకపోవచ్చు, అది వేరే విషయం. అది అది అడుగు చెప్తాను, నేను ధ్యానం చేయలేకపోతున్నానని చెప్పు, కానీ ఏదో పెద్దగా దానికి అనలైజ్ చేసి దాన్ని విశ్లేషించుకొని నాకు ఏకాగ్రత లేదు, ఎవరు చెప్పండి నీకు ఏకాగ్రత లేదని, అందరికీ ఉంది ఏకాగ్రత, ఎవరికి లేదు, ఎవరికి లేదు. అన్ని మర్చిపోతున్నాను స్వామిజీ మీరు చెప్పిన విషయాలు, నిజమే నేను చెప్పిన విషయాలు చక్కగా నువ్వు మర్చిపోతున్నావు అనేది నేను జ్ఞాపకం పెట్టుకుని ఉన్నాను, కానీ నీకు రావాల్సిన అప్పులేమన్నా మర్చిపోతున్నావు, అప్పులు నీకు రావాలి, డబ్బు అదేమన్నా మర్చిపోయినట్టుగుంది చెప్పు. అదే కనుక యథార్థమైతే నేను కూడా వచ్చి కొంత అప్పు తీసుకొని పోతాను ఆశ్రమానికి, చెప్పండి సార్. అయ్యి శుభ్రం, అసలు రాసుకోని అవసరం కూడా లేదు, అంత రికార్డెడ్ ఇక్కడ. ఎట్లుంది నీ కాన్సన్ట్రేషన్ లేకపోతే ఎట్లుంది సార్? ఒక చాకలి 500 బట్టలు తీసుకుపోతాడు మన దగ్గర నుంచి, 200 బట్టలు ఇంకో దగ్గర నుంచి తీసుకుపోతాడు, 50 బట్టలు ఒక దగ్గర నుంచి తీసుకుపోతాడు, అన్నీ వేసి ఉతికేస్తాడు, ఎవరి బట్టలు వాళ్ళకి తీసుకొచ్చిస్తాడు, కాన్సన్ట్రేషన్ లేదంటారా? చెప్పండి, నా కాషాయం మీకు ఇచ్చి చీర తీసుకొచ్చి నాకు ఇస్తాడా, చెప్పండి? ఇంపాసిబుల్. ఎవరి వాళ్ళకి ఇస్తాడు, ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఎంత జ్ఞాపకం ఉండాలి. కాబట్టి ఏకాగ్రత కాదు ప్రధానం, ఆసక్తి. ఆసక్తి ఎక్కడ మనకు ఆసక్తి ఉంటుందో అక్కడ ఏకాగ్రత ఉంటుంది, అర్థమవుతుంది? ఏకాగ్రత అవధానం, అటెన్షన్ ఎక్కడ వస్తుంది, అనురక్తి ఉన్న చోట అవధానం. దేని మీద మనకు ఆసక్తి ఉందో దాని ఎందు మనసు లగ్నం అవుతుంది, కనుక ధ్యానం విషయంలో నాకు ఏకాగ్రత లేదు. ఎందుకో తెలుసా? ధ్యానం మీద ఆసక్తి లేదు. మళ్ళీ రా సబ్జెక్ట్లోకి రా, విను. ఇక్కడ విషయం అర్థమవుతుంది. ఇంకొకటి కూడా చెప్తున్నా, ఏకాగ్రత లేదు అంటే నేను మనసులో ధ్యానం చేస్తున్నాను స్వామీజీ, ధ్యానం చేస్తుంటే మనసు వెళ్ళిపోతా ఉంది, ఎక్కడ నిలబడం లేదు. అది కూడా ధ్యానంలో భాగమే. అది ప్రతిబంధకం అనుకుంటున్నారు జనం. నో, అది ధ్యానంలో భాగం సార్. అది ఇప్పుడు నువ్వు ధ్యానం చేస్తేనే పరబ్రహ్మం అయిపోతావు. అప్పుడే చెప్పండి, అవునా? గ్రైండర్లు అన్ని వేస్తేనే పచ్చడైపోద్ది. గ్రైండర్ మళ్ళీ స్విచ్ ఆన్ చేయాలి కదా, అదంతా తిరగాలి కదా, గుర్రని ఆ బాధ అంతా ఉంది. ఆ తర్వాత పచ్చడి తయారవుద్ది, చట్నీ, పప్పులు గిప్పులు మిరపకాయలు అవి ఇవి చింతపండు వేసేస్తానే అయిపోతుంది. అక్కడ పచ్చడి నా గ్రైండర్ స్టార్ట్ చేయాలా. కాబట్టి నువ్వు కూర్చున్నావు, అప్పుడే బ్రహ్మం ఎట్లా అయిపోతావు నువ్వు. నువ్వు ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తున్నావు గనకనే మనసు నిలవలేదని నీకు అర్థమవుతా ఉంది. అసలు ధ్యానమే చేయకపోతే మనసు నిలవంది కూడా నీకు తెలియదు. కనుక మనసు నిలవకపోవడం కూడాను ధ్యానంలో ఒక భాగము. అది ఒక సోపానము, అది ఒక మెట్టు. కనుక ధ్యానం మనసు నిలవడం లేదు కనుక ఇక్కడ ఆలోచిస్తున్నావు ఎందుకు నిలవడం లేదు, కారణాలేంటి, కారణాలేంటి. ఇది సబ్జెక్ట్లో మాట్లాడుతున్నాం ఈవినింగ్ క్లాస్లో. ఏవేవైతే మన మనసుని ప్రపంచం వైపు లాగుతూ ఉన్నాయో వాటి నుండి విడిపడడానికి కావలసినంత లాజిక్, సపోర్టింగ్ లాజిక్ అంతా ఈవినింగ్ క్లాసెస్లో వస్తూ ఉంది. ఎక్కడ మన మనసు వ్యధ చెందే అవకాశం లేకుండా, అది కనుక మనకు జ్ఞాపకం ఉన్నదనుకోండి, ఈ సమయంలో చక్కగా దాని నుంచి బయటపడిపోతాం. కాబట్టి ఏకాగ్రత లేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకని? ఏకాగ్రత లేకపోవడం కూడాను ధ్యానంలో భాగమే. లేదు గనకనే నువ్వు తయారు చేసుకుంటావు. ఆరోగ్యం లేదు, ఆరోగ్యాన్ని తయారు చేసుకుంటావు. అర్థమైంది? అనారోగ్యంతో ఉండేవాడికే అవకాశం ఉంది ఆరోగ్యాన్ని తయారు చేసుకోవడానికి. ధ్యానంలో మనసు నిలబడిన వాడికి అవకాశం ఉంది మనసు నిలబెట్టుకోవడానికి. అది ధ్యానంలో ఒక భాగం. కృష్ణుడే అన్నాడు సార్, అర్జునుడు అడిగాడు అసంశయం మహాబాహో, ఎందుకని చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. ధ్యాన యోగంలో అయ్యా చంచలంగా ఉంది నా మనసు, నిలవడం లేదు ధ్యానంలో అంటే కృష్ణుడేమన్నాడు? అసంశయం మహాబాహో, నో డౌట్. అది జ్ఞానం అంటే అంతేగాని ఎందుకు నిలవడం లేదు, నిలుస్తుందే నాకు నిలిచింది, ఇది కాదు జ్ఞానం. కృష్ణుడు అంతటి వాడు, సాక్షాత్ పరమాత్మ. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. మనస్సును నిగ్రహించడం అనేది అంత తేలికైన పని కాదు. నువ్వు చెప్పింది కరెక్టే, నో డౌట్, అసంశయం. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. కాబట్టి అభ్యాసం చేసుకోవాలి నాయన, ప్రాక్టీస్ చేస్తూ పోవాలి. కాబట్టి అభ్యాసం మీద అది స్థిరపడుతుంది, వైరాగ్యం మీద స్థిరపడుతుంది. కాబట్టి మనసు ఎందుకు ప్రపంచం మీద పరిగెత్తుతూ ఉందో తెలుసా? ఈ ప్రపంచంలో సుఖాలు ఉన్నాయని. అందుకనే తొలి నుంచి డిస్కస్ చేస్తున్నాం సుఖహేతు ఇది కాదు అని. అది నీకు అర్థమైందనుకో మనసు మళ్ళీ వెళ్లేందుకు అవకాశం లేదు. విషతప్తమైనటువంటి ఆహారాన్ని భుజించాలని ఎవరు అనుకోరు. ఎవరన్నా వచ్చి మనకు మంచి ఇదిగోనండి తినండి సార్ అని రసగుల్లా తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, అరే రసగుల్లానా అని మనం తినబోయే టైంలో అటు తీసుకున్నాం, వెనక మన ఫ్రెండ్ ఉండి అన్నాడు అనుకోండి, మనం ఇంకేంటి చెప్పండి ఇప్పుడు ఇచ్చినాడు అంటాడు, తినండి సార్ తినండి సార్, మళ్ళీ తింటాను సార్, ఎందుకని అర్థమైపోయింది నీకు అది విషతప్తమైనటువంటి రసగుల్లా. కాబట్టి అది గనక తీసుకుంటే డైరెక్ట్ అది పాస్పోర్ట్ అని అర్థమైపోయింది, అందువల్ల తీసుకో. కాబట్టి అందులో ఉండే దోషం తెలిసిన తర్వాత ఎవడు పట్టుకోడు. కాబట్టి మనసు ఎందుకు పోతూ ఉందో తెలుసా? ఇంకా ఈ ప్రపంచంలో సుఖాలు ఉన్నాయి, ఇవి శాశ్వత సుఖాలు అని మనసు పరిగెత్తుతుంది. అందుకని ఇన్ని రోజులుగా చెప్పిందే చెబుతూ అనేక కోణాల్లో నుంచి లేదు లేదు ఇది సుఖహేతువు కాదు, ఇది సుఖహేతువు కాదు అని నిర్ణయం చేశాం. ఇక మళ్ళీ మనసు వెళ్ళడానికి అవకాశం లేదు, ఎందుకని ఇది విషతప్తమని అర్థమైపోయింది. ఇందులో ఉండేటువంటి దోషాలన్నీ కూడా మనసుకు తెలిసిపోయింది. ఇది వైరాగ్యం. కాబట్టి అభ్యాస వైరాగ్యాల చేత మనసు నిలబెట్టుకో. ఇంకేంటి ధ్యానంలో? బాగానే ఉంది స్వామి, మరి ధ్యానం చేస్తాం స్వామి, ఎంతసేపు చేయమంటారు స్వామి? ధ్యానం ఎంతసేపు చేయాలి స్వామి? నన్ను కనుక ఎవరన్నా అడిగితే నేనేం చెప్తానో తెలుసా? నువ్వు చేయబాకు నాయ, నువ్వు వద్దు ఇప్పుడు వద్దు, ఎందుకని ఇంకా టైం రాలేదు. ధ్యానం ఎంతసేపు ఏం అంత బాధగా ఉంది, అది అంత బరువా, అంత భారమా, పక్కన పెట్టే చేయని అవసరం లేదు. ఎంతసేపు చేస్తా నేనేం చెప్తాను, ఎంతసేపు అనేది నీ మీద ఆధారపడింది. నీకు ఉత్సాహం లేదనుకో, నేను నాయన 4 గంటలు చేయండి, నువ్వేం చేస్తావు, ఇది నీ మీద ఆధారపడి ఉంది. నేనేం చేయగలను, ఎంత టైం ధ్యానం చేయాలి? మెడిటేషన్ ఈజ్ నాట్ టైం బౌండ్. స్వామీజీ మా అబ్బాయిని ఎంతసేపు ప్రేమించాలి? చాలులే, అది క్లియర్ ఇండికేషన్ ఏమని, నీకు వాడి మీద ప్రేమ లేదని. లేకపోతే నీ పిల్లవాడిని ప్రేమించడం నన్ను అడుగుతావా? పైగా ఎప్పుడు ప్రేమించాలి, ఉదయమా సాయంత్రమా మధ్యాహ్నమా? ఉంది ఇదేమన్నా అడుగుతారు ఎవరన్నా పెళ్ళైన కొత్తల్లో ఎంతకాలం ప్రేమించాలంటారా? ఇదంతే సార్, ఇప్పుడే కదా కొత్తగా మనకు పెళ్ళయింది భగవంతుడితో, కొత్తగా ఇప్పుడు మనసు పోయి ఇరుక్కుందాడు. కళ్యాణ వేదిక ఇది, ఇది ఉత్త వేదిక కాదు, ఇది కళ్యాణ వేదిక అంటే శుభప్రదమైన వేదిక కాబట్టి కళ్యాణ వేదిక. మనసుపై తగులుకుంది ఇప్పుడు పరమాత్మ పాదాలకి, ఇక్కడ పడిపోయింది ముడి, అర్థమైందా? ఆనందంగా ఉంటాము. పెళ్ళైనప్పుడు ఆనందంగా లేరా మీరు? తర్వాత దుఃఖం అనుకోండి, అది వేరే విషయం. కానీ ఈ పెళ్ళి అట్లాంటిది కాదు, ఎప్పుడు ఆనందం. ఓకే, కనుక స్వామిజీ ఎంతసేపు ప్రేమించమంటారు? అర్థమవుతుంది ఇప్పుడు ఎంతసేపు ధ్యానం చేయమని, అసలు క్వశ్చనే కాదు ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇవన్నీ ప్రశ్నలు కాదు, ధ్యానం విషయంలో మా దగ్గరికి ఎవరు వచ్చినా అడిగేది ఇవే. అందుకని లోపల నవ్వుకుంటూ ఉండడం, పైకి ఏదో చెప్పి పంపించడం, ఎందుకంటే ఇవి క్వశ్చన్స్ కాదు ఇవి. ఎంతకాలం ధ్యానం చేయమంటారు స్వామీజీ? ఎంత టైం పంచేయమంటారు? అది అది సార్ నేను చెప్తా, 2 సెకండ్లు దీనిలో లేస్తావా? చెప్పు ఎంత టైం పంచేయమంటారు స్వామీజీ? మధ్యాహ్నం 30 సెకండ్లు మంచినీళ్ళు తాగేటప్పటికి అయిపోయి ఇంక భోజనం లేదు. అందువల్ల ఆకలి తీరినంత వరకు భోంచేస్తావు. నేను లేవమన్నా నువ్వు లేవవు. సహజీ పావు పావును ఎంతసేపు కొట్టమంటారు? చచ్చేంత వరకు కొట్టవయ్యా, ఎంతసేపు కొడుతుంది అని టైమా? ఆ తర్వాత అది లేచిందంటే తెలుస్తుంది. కనుక ఎంతసేపు కొట్టాలని నన్ను అడిగితే, నువ్వెందుకు అసలు పావును కొడుతుండవు? చంపాలని చచ్చేంత వరకు కొట్టు. ఎప్పుడైతే మనం ఒక ఊరికి చేరుతూ ఉన్నామో, ప్లీజ్, నేను నడిచొస్తున్నాను అనుకోండి మహబూబ్ నగర్కి, నేను ఊరు చేరిపోయాను అంటే మార్గం తనంతట తాను ఆగిపోతుంది అంతే. నేను అక్కడ వరకు వచ్చాను కనుక రోడ్డుని, అక్కడ వెనక్కి తిరిగి నేను వచ్చేసాను కనుక మహబూబ్ నగర్ రోడ్డు నువ్వు పో అనాల్సిన అవసరం లేదు. నేను గమ్యంలో ఎంటర్ అయిపోయినంటే దాని అంతటా అదే పోతుంది. ఏ పరబ్రహ్మ స్వరూపం కోసం నేను ధ్యానం చేస్తున్నానో అది వచ్చిందంటే ధ్యానం తనంతట తనే, కాయలు వస్తూ ఉంటాయి, పూల రేకులు రాలిపోతూ ఉంటాయి. ఎంతకాలం చేయాలి, ఎంతకాలం చేయాలని అడుగుతున్నాడంటే దాని మీద ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ లేదు. బరువుగా ఉంది, భారంగా ఉంది, ఏదో పెద్ద బండ మోసినట్టుగా ఉంది. అట్లా ఉండకూడదు, బండ మోసినట్టుగా ఉండకూడదు. హాయిగా నీళ్ళ మీద రాతల్లాగా అలా వెళ్ళిపోతూ ఉండాలి, చల్లగా ఉండాలి ధ్యానం అనేది. ఎందుకని ఇది భగవంతుడికి నీకు సంబంధించిన విషయం. కనుక ధ్యానం కూడా కర్మే, ధ్యానం కూడా కర్మే. ఇదొకటి అర్థండి, ఇవన్నీ తెలిస్తేనే పరతహే చేతహ సమాధీయతం. ధ్యానము కర్మ. ఏం కర్మ? మానస కర్మ, అండర్స్టాండ్. పూజ కాయక కర్మ, జపము వాచక కర్మ, ధ్యానము మానస కర్మ, మనస్సుతో చేసే కర్మ. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపమాలు తిప్పుతున్నాను అనుకోండి, వాచకం, వాచక కర్మ. పువ్వులేస్తూ స్వామికి హారతిస్తూ పూజ చేస్తున్నాను, కాయక కర్మ. కానీ ధ్యానంలో ఇవన్నీ ఏమి లేవు, కేవలం మనసుతో నడుస్తూ ఉంది. మానస వ్యాపార ధ్యానం అనేది, మానస వ్యాపార సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార. కాబట్టి కేవలం పరమాత్మకు సంబంధించినటువంటి మానస వ్యాపారం ఇది, మానసికంగా నడిచే బిజినెస్ ఇది, నీకు భగవంతుడికి మధ్య ఉండే బిజినెస్ ఇది, మనస వ్యాపార. కనుక మనసులో నడిచే ఆలోచనలన్నీ కూడాను పరమాత్మ వైపుకే పోవాలి. సజాతీయ, చూడండి సజాతీయ టెక్నికల్ టర్మ్, వృత్తి ప్రవాహ మానస వ్యాపార. సజాతీయ, ఏ ఆలోచన మనసులో కదిలినా కూడాను భగవంతుడికి సంబంధించింది కానీ ఉండాలి, సజాతీయంగా ఉండాలి. సజాతీయ ప్రత్యయ, ప్రత్యయన వృత్తిన ఓటే, సజాతీయ ప్రత్యయ ప్రవాహ, ప్రవాహ ఇన్సెసెంట్ ఫ్లో, మనస వ్యాపార. కాబట్టి మనసులో ఒక ప్రవాహ రూపంలో భగవత్ సంబంధమైనటువంటిది విషయం నడుస్తూ ఉండడం, ఇది ధ్యానం. నదిలో నీళ్లు పోతూ ఉన్నాయనుకోండి, ఇన్సెసెంట్ ఫ్లో, ఎక్కడైనా కట్టయి పోతాయా పక్షి ఎగిరినట్టుగా నా, అలాగే ప్రవాహం, ఎడతెగనటువంటి ప్రవాహం. అట్లాగే ఇక్కడ కూడాను ప్రవాహ రూపంలో మనస వ్యాపార, సజాతీయ ప్రత్యయ ప్రవాహ రూప మనస వ్యవహార, మనసు వ్యాపారం. మళ్ళీ వేరే విషయాలు వచ్చాయనుకోండి రావడానికి లేదు. అందువల్ల విజాతీయ రహిత, విజాతీయ ప్రత్యయ రహిత మానస వ్యాపార. కాబట్టి భగవంతుడి కన్నా భిన్నంగా ఉండేటువంటి విషయాలు ధ్యానంలో రావడానికి అవకాశమే లేదు. ధ్యానంలో సజాతీయంగా ఉండాలి, కేవలం భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలు మాత్రమే కదులుతూ ఉండాలి. కనుక నువ్వు కూర్చున్నావు, భగవంతుడు నీ హృదయంలో ఉన్నాడు, ఎంతసేపు ధ్యానం చేస్తున్నావు అనవసరం. నీ మనసు ఉన్నంత వరకు భగవంతుడి మీదనే ధ్యానం చేయి. మనసుకు చెప్పు 10 నిమిషాలే చేస్తాం తర్వాత లేచిపోదాం, కానీ ఉన్నంత వరకు వేరే విషయాలు ఆలోచించకు. ఆత్మ సంస్థం మనః కృత్వ నకించిదపి చింతయేత్, మనసును తీసుకెళ్లి భగవంతుని మీద పెట్టిన తర్వాత నకించిదపి చింతయేత్ భగవద్గీత. అర్జున, ధ్యానం చేసేటప్పుడు భగవంతుని మీద మనసు పెట్టావు గనక రెండవ ఆలోచన వద్దు. రెండవ ఆలోచన కావాలంటే లేచిన తర్వాత చేసుకో. ధ్యాన సమయంలో మాత్రం సజాతీయ ప్రత్యయ ప్రవాహ మనస వ్యవహార, నిరంతరం ఆవేదంగా పోతూ ఉండాలి, భగవంతుని మీదకే పోతూ ఉండాలి. ఇది రాను రాను మనిషిలో అభివృద్ధి. ధ్యానంలో కాస్త ప్రగతి వచ్చే కొద్దీ ఏమవుతుందో తెలుసా, నిరంతరం ధ్యానం అయిపోతుంది, ధ్యాస ధ్యానంగా మారిపోతుంది. ఎక్కడున్నా ధ్యానం జరుగుతూ ఉంటుంది, ఏం చేస్తున్నా ధ్యానం జరుగుతూ ఉంటుంది. ఎందుకని, నీ మనసు అక్కడే లగ్నం అయిపోయింది. నీ మనసు అక్కడే లగ్నం, ఏదైతే నీకు ఇష్టంగా ఉందో మనసులో దాని మీదకే మనసు పోతూ ఉంటుంది. నీకు భగవంతుడే ఇష్ట వస్తువుగా తయారైపోయాడు గనక ఈ ప్రపంచంలో ఏదున్నా కూడా నీవు పోగొట్టుకునేది కానీ తెలిసిపోయింది కాబట్టి ఇదంతా భ్రాంతి అని నీకు అర్థమైపోయింది కనుక మనసు నిరంతరం కూడా భగవంతుని మీదనే ఉంది. ఒకవేళ ఏదైనా పనులున్నాయి తప్పనిసరి, లౌకికమైన వ్యవహారాలు చేయక తప్పదు, అవి చేసుకోవడం వెంటనే మనసు భగవంతుని మీద లగ్నం చేయడం. బట్టల కొట్లో చూడండి తమాషా, టెక్స్టైల్స్ మనం గనక పోయి ఏమండి ఏమేమి ఉన్నాయన్నాం అనుకోండి, విపరీతంగా వేస్తాడు ముందు, ఎందుకని కొనేంతవరకు వేస్తూనే ఉంటాడు. కానీ తమాషా ఏంటంటే, పర్వాలేదు సార్ మళ్ళీ నాకు కావాల్సింది లేదు, ఉండండి సార్ ఇంకోటి చూపిస్తాను నేను, పోనీడు మనల్ని వేస్తానే ఉంటాడు. కానీ తమాష ఏంటంటే కొనేస్తాం చూడండి, కొనేసిన తర్వాత ప్యాక్ చేసేసి దాన్ని బ్యాగ్లో పెట్టేసి బిల్లు ఇచ్చేసి డబ్బు కనుక పే చేసామంటే ఇంక అంటాడు థ్యాంక్స్ సార్, మళ్ళీ వేరే వాళ్ళు వస్తున్నారు సార్ మీరు పోండి సార్. అది ఊరి నాయన కొన్నంత వరకే అసలు పోనీడు, కొనిన తర్వాత అసలు ఉండనివాడు. ఓకే, ఇప్పుడు అర్థమైందే, సేమ్ బిజినెస్ వ్యాపార మానస వ్యాపార, సేమ్ బిజినెస్ మంది కూడా అర్థమవుతుందా. ఎవరన్నా వచ్చారనుకోండి వాళ్ళతో ఎంతవరకు మాట్లాడాలను అంతవరకు మాట్లాడడం, అది అయిపోయింది అనుకో అనిత్యమైన విషయాలే కనుక దాన్ని వదిలిపెట్టి భగవద్ ధ్యానంలో ఉండడం హాయిగా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. లేదు ఇవే తయారు చేసుకున్నాం అనుకో ఇవే తయారైపోతాయి. ఇప్పుడు మనకు అట్లా కాదు, ఎవడో పనుండి మన దగ్గరికి వస్తాడు, వచ్చిన తర్వాత అయిపోయింది పని, అయినా కూడా మనం కూర్చోండి కొద్దిసేపు, ఏమైంది ఏం చేస్తారు ఇంటికి వెళ్ళి మాట్లాడతాం కూర్చోండి, ఏమిటి మీ ఇంట్లో విషయాలు ఏంటి, నీకెందుకు నీకెందుకు, ఇది వ్యవహారం. ఇవన్నీ తయారు ఆయన ఇంట్లో విషయాలన్నీ చెప్తాడు, అక్కడ మన ఇంటికి ఏదో కనెక్షన్ ఉంటుంది, మళ్ళీ మనం పడే బాధలకి ఇవి అవి జ్ఞాపకం వస్తాయి, మనసంతా చెడిపోద్ది, ఇది ఎత్తుకొని పోయి ధ్యానంలో కూర్చుంది అయ్యే మళ్ళీ మా దగ్గరికి వచ్చి మనసు నిలవడం లేదు స్వామి. ఏ మనసు నిలవకపోవడానికి దాన్ని తరిమింది ఎవరయ్యా? నువ్వే కదా. అది అది ఉంటానన్నాను ఉండనివ్వడం లేదు. ఎన్నో లేనిపోనివన్నీ ఏదో ఒకటి మాట్లాడతామంటాడు. మా ఆశ్రమం వచ్చి కూడా కొందరు స్వామిజీ దర్శనం అండి అంటారు. సరే పంపిస్తా. తీరా వచ్చింది ఏదో ఒకటి చెప్పండి స్వామిజీ అండి. ఏదో ఒకటి చెప్పంటారు. ఏం చెప్పండి? కాశీ మధ్యలో కాదు చెప్పను. ఏదో ఒకటి ఏంటి? నీకు ఏం కావాలో అడుగు, లేదంటే నా ఉపన్యాసాలు లేను. అంతే, నువ్వు ఏదో ఏదో ఒకటి చెప్పమంటే ఏంటి దాని అర్థం? అంటే ఏదో ఒకటి వినడానికి అలవాటు పడింది ఆ మనసు ప్రపంచాన్ని. అర్థమవుతుంది? అందువల్ల ఇటువంటి అన్ని ధ్యానంలో ప్రతిబంధకాలుగా మారతాయి, విఘ్నాలుగా తయారవుతాయి. అందుకని ధ్యానం మనం చేసేది అర్ధగంట అయినా, మనం జీవించే 23.5 గంట ఉంది, దాని మీద ఆధారపడి ఉంది సార్ ధ్యానం. కాబట్టి నిత్యం ప్రశాంతంగా జీవిస్తేనే ధ్యానం జరుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు హాయిగా మనం నిత్య జీవితంలో మంగళకరంగా జీవించామనుకోండి, రాత్రి అట పడుకోగానే నిద్ర వస్తుంది. ఇక్కడ గనక ఘర్షణ ఉండిందే నిద్ర పట్టదు. కాబట్టి జీవితంలో గనక ఘర్షణ ఉంటే ధ్యానంలో ప్రశాంతత ఉండే అవకాశం లేదు. ధ్యానంలో ప్రశాంతత కావాలంటే జీవనంలో మనకు ప్రశాంతత ఉండాలి. జీవితంలో ప్రశాంతత ఉండాలంటే జీవన దృక్పథం మనకు క్లియర్గా ఉండాలి. నా జీవితానికి ఏది అవసరం, ఏది అనవసరం అనేది తెలిసి ఉండాలి. అవసరం లేని వాటిని కనుక అవసరాలుగా భావిస్తే ధ్యానం అవసరం కాకుండా పోతుంది జీవితాన్ని. వెరీ వెరీ ఇంపార్టెంట్. పరతరే చేతః సమాధీయతాం. ఇలా ధ్యానం చేసిన తర్వాత ఇప్పుడేంటి? ధ్యానంలో పరమాత్మే ఉన్నాడు, కళ్ళు తెరిచావు. వాట్ నెక్స్ట్? పూర్ణాత్మా సుసమీక్ష్యతాం. పూర్ణాత్మా సుసమీక్ష్యతాం, సమ్యక్ ఇష్యతాం. ఇక కళ్ళు తెరిచి ప్రపంచంలోకి వస్తే ఏం కనిపిస్తుంది? పూర్ణాత్మ, అంతటా పరమాత్మే, అంతటా భగవద్ దర్శనమే. ఇదిగో ఈ వ్యక్తి కదులుతూ ఉన్నాడు. ఈ వ్యక్తి కదిలేది ఏంటి? ఆ దేహం. ఆ దేహం ఎట్లా కదులుతుంది? దేహం తనంతట తాను కదిలేటట్లయితే శవం కూడా కదలాలి. కానీ శవాలు కదలడం లేదు కదా, ఆ దేహం కదులుతూ ఉంది. ఆ దేహం కదులుతూ ఉందంటే దానికి కదిలించేవాడు ఉన్నాడు. బండి నడుస్తూ ఉందంటే నడిపేవాడు ఉన్నాడు. కాబట్టి పరమాత్మ ఉండడం వల్లనే ఈ దేహాలు కదులుతూ ఉన్నాయి. ఆకులో పచ్చదనం ఎక్కడి నుంచి వచ్చింది? అదంతా పరమాత్మదే. ఎక్కడ చూచినా కూడాను రూపాలు వేరుగా ఉన్నా, నామాలు వేరుగా ఉన్నా, అన్నిట్లో పూర్ణాత్మ గోచరిస్తూ ఉంటుంది. నీ నామ రూపములకు నిత్య జయ మంగళం. త్యాగరాజ, ఏ నామైనా కానీ, ఏ రూపమైనా కానీ, మట్టి పాత్రలో నాకు తెలుసు, మట్టి తెలిసిపోయింది. అందువల్ల అది కూచగా కనిపించినా, మూకుడుగా ఉండినా, కుండగా ఉండినా, బానగా ఉండినా, ఏ విధంగా ఉండినా, వాటన్నిట్లో కూడాను నాకు మట్టే కనిపిస్తూ ఉంది. ఎందుకని? మట్టికి సంబంధించిన జ్ఞానం ఉంది గనక. అట్లాగే భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం ఎప్పుడైతే ఉందో, పూర్ణాత్మ సుసమీక్ష్యతాం సమ్యక్ ఈక్ష్యతాం, చక్కగా పరమాత్మనే దర్శించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. లోపలున్నా బయటున్నా, ధ్యానంలో ఉన్నా ధ్యానం లేకపోయినా, ప్రారంభ దశలో ధ్యానంలోనే పరమాత్మ, ఆ తర్వాత హాఫ్ అన్ అవరేనా పరమాత్మ మనతో? 24 అవర్స్. అంతః పూర్ణః బహిః పూర్ణః పూర్ణ కుంభై వార్ణవే, అంతఃశూన్యః బహిః శూన్యః శూన్య కుంభై వార్ణవే. ఒక కుండను తీసుకొచ్చి గనక ఆకాశంలో పెడితే, ఇది ఒక ఖాళీ కుండని ఇలా పెట్టాను అనుకోండి, ఇప్పుడు దాని లోపల ఎవరుండరు? ఆకాశం. బయట ఎవరుంది? ఆకాశం. దీన్ని తీసుకెళ్ళి నీళ్ళలో దించామనుకోండి, ఒక నదిలో ముంచాం, లోపలేముంది? వాటర్. బయటేముంది? వాటర్. అంతః పూర్ణః బహిః పూర్ణః పూర్ణ కుంభై వార్ణవే. ఇక్కడ పెడితే అంతఃశూన్యః బహిః శూన్యః శూన్య కుంభై వార్ణవే. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. కాబట్టి అంతర్యంలో నారాయణుడే, బాహ్యంలో నారాయణుడే. ధ్యానం చేసిన నారాయణమూర్తినే. మరి ధ్యానం అయిపోయిన తర్వాత ఇంకెవరు? వేరే వాళ్ళా? నో, నారాయణమూర్తి. అక్కడ భగవంతుడే, ఇక్కడ భగవంతుడే, నిత్య జీవితంలో భగవంతుడే, ధ్యానంలో కూడా భగవంతుడే. ఇది పూర్ణాత్మ సుసమీక్ష్యతాం. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? ఈ యొక్క దివ్యమైనటువంటి జ్ఞానంలో, ఈ చక్కటి వీక్షణములో, ఈ సమ్యక్ దర్శనములో ప్రపంచం ఏదైతే ఉందో, ఇది ఇంకా ప్రపంచంగా గోచరించదు మనకు, పరమాత్మగా గోచరిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంక ఇది ప్రపంచంగా లేదు, పరమాత్మగా తెలిసిపోద్ది. ఎందుకని? కారణం అర్థమైపోయింది. కార్యంలో ఉన్నదంతా కూడా కారణమే. అదే నెక్స్ట్. జగదిదం తద్బాధితం దృశ్యతాం ఇదం జగత్ దృశ్యతాం ఇదం జగత్. ఏదైతే నీకు కనిపిస్తూ ఉందో జగత్ ఇదం ఇదం జగత్, ఈ ప్రపంచం ఏదైతే నీకు తెలుస్తూ ఉందో దృశ్యంగా ఇదం జగత్ దృశ్యతాం, దృశ్యంగా ఏదైతే తెలుస్తూ ఉందో అది ఇప్పుడు తద్బాధితం, తత్ ఆ పరమాత్మ చేత బాధితం, బాధితం వెరీ ఇంపార్టెంట్, బాధితం అబాధితం. ప్రపంచం ఎప్పుడైనా బాధితం, పరమాత్మ స్వరూపం అబాధితం. అంటే ఏంటో తెలుసా? బాధితం అంటే లేనిదిగా కనపడుతూ ఉంది, మిథ్య, ఉన్నది అదే సత్యం. కాబట్టి జగత్తు కనపడుతూ ఉన్నా కూడాను ఈ జగత్తు కూడాను జగదీశ్వరుడిగా గోచరిస్తూ ఉంది. ఎట్లాగూ ఆభరణం కనపడుతూ ఉంటే కూడాను ఆభరణం బంగారుగా తెలుస్తూ ఉంది, నామరూపాలు కాదు, ఇంపార్టెంట్. మట్టి పాత్రలు అనేకం తెలుస్తున్నా మట్టిగానే తెలుస్తూ ఉంది, కొండెక్కడ ఉంది చెప్తాను వినండి. అందువల్ల వాచారంభడో వికారో నామధేయం మృత్తికేత్యవ సత్యం. కాబట్టి కుండ అనేటువంటిది కేవలం పేరు, ఎందుకని దానికి ఒక రూపం ఉంది గనక, రూపం ఉంది గనక నామం వచ్చింది. నామరూపాలు మిథ్య, నామరూపాలు మిథ్య, వస్తువే సత్యం, మృత్తికేత్యవ సత్యం, మట్టి ఒక్కటే సత్యం. అందువల్ల పరమాత్మ జ్ఞానం కలిగిన తర్వాత ఈ దృశ్యమాన జగత్తు ఏదైతే ఉందో ఇది బాధితం, లేనిది అవుతూ ఉంది, లేనిది అవుతూ ఉంది. స్వామీజీ మరి ఉన్నట్టు కనపడుతుంది కదా, ఇది ఇది ద్వైతుల వ్యవహారం. ఉన్నదయ్యా, ఈ ప్రపంచంలో చాలా ఉన్నవి ఉన్నదే గాని సత్యంగా ఉన్నది కాదు. అండర్స్టాండ్ ది పాయింట్. ఎన్నో ఉన్నాయి ఈ ప్రపంచంలో, ఉన్నవన్నీ సత్యాలు కావు. సత్యము అంటే మూడు కాలాల్లో ఉండేదై ఉండాలి. కాలత్రయే ప్రతిష్ఠతి యత్ సత్, మూడు కాలాల్లో ఏదైతే ఉంటుందో అది సత్యం. ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేకుండా పోయేది సత్యం అయ్యేందుకు అవకాశం లేదు. అట్లని చెప్పి అది లేదనడం లేదు, ఉన్నది సత్యంగా లేదు. కాబట్టి ప్రపంచం ఉంది కానీ సత్యంగా లేదు. ప్లీజ్, ప్రపంచమే గనక సత్యం అయితే ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడూ ఉండాలంటే నువ్వు నిద్రపోయినప్పుడు గాఢ నిద్ర ఉంది అక్కడ కూడా ఉండాలి. నువ్వు నిద్రపోతే ప్రపంచం లేదు, నువ్వు మేలుకుంటేనే వస్తావు. కాబట్టి నీ మనసులో ప్రపంచం ఉందంతే, నీ మనసు లేకపోతే ప్రపంచం లేదు. కానీ మనసు లేకపోయినా నువ్వు ఉన్నావు. గాఢ నిద్రలో నీ మనసు లేదు, నీ మనసు లేకపోయినా నువ్వు ఉన్నావు గనక మళ్ళీ మేలుకుంటూ ఉన్నావు, లేకపోతే మేలుకునే ప్రశ్నే లేదు. కనుక జగత్తే గనక ఏ ప్రపంచం నీకు కనపడుతూ ఉందో ఇదే గనక సత్యం అయ్యేటట్లయితే, సత్యమైనటువంటి ఈ ప్రపంచం నీకు గాఢ నిద్రలో కూడా ఉండాలి, సౌండ్ స్లీప్లో, అక్కడ లేదు. అందువల్ల స్వప్నవత్ మృష స్యాత్, స్వప్నవత్ స్వప్నంలాగా మృష స్యాత్ మిథ్యలాగా గోచరిస్తూ ఉంది. మిథ్య, మిథ్య అంటే ఏంటో తెలుసా? లేదని కాదు. ఇక్కడే అద్వైతం అర్థం కాక యమయాతన పడతా ఉండరు. సత్యము కానిది అసత్యము కానిది మిథ్య. ఉన్నది సత్యం, ఎప్పుడు ఉండాలి అది. అసత్యం అంటే లేనిది. జగత్తు అసత్యం అని చెప్పడం లేదు వేదాంతం, జగత్తు మిథ్య అంటా ఉంది. అసత్యం అనేటట్లయితే మిథ్య అనే పదం తీసుకుని రావాల్సిన అవసరం లేదు. అసత్యం అంటే లేనిది. లేనిది ఏమిటో తెలుసా? కుందేటి కొమ్ము. అట్లాంటిది కాదు జగత్తు. వ్యవహారిక యోగ్యత ఉంది దీనికి. గొడ్రాలు బిడ్డ, గగన కుసుమము, ఈ పేర్లన్నీ ఉన్నాయి. తమాష చూడండి, కుందేటి కొమ్ము, కుందేలు ఉంది, కొమ్ము ఉంది. కుందేలు చూడలేదా మీరు ఎప్పుడు? కొమ్ము చూడలే. కొమ్ము ఉంటేనే కదా కుమ్మేది. కాబట్టి కొమ్ము ఉంది, కుందేలుకు లేకపోవచ్చు. గీతకు ఉంది లేదా? కొమ్ములన్నీ చూడలేదు మీరు. కనుక కొమ్ము, దుప్పికి కొమ్ము ఉంది, ఎద్దు కొమ్ము ఉంది, కొమ్ము ఉంది, ఆవు కొమ్ము ఉంది. కాబట్టి కొమ్ము నీకు తెలుసు, కుందేలు నీకు తెలుసు, కుందేలు కొమ్ము లేదు. కానీ ఆ పదం ఉంది, కుందేటి కొమ్ము. అది ఉందే కానీ అసత్యం అది, కుందేటి కొమ్ము. గగన కుసుమం, ఆకాశంలో ఒక పుష్పం ఎక్కడుంది? మేఘాలనే మనం అట్లా ఊహిస్తున్నాం. గంధర్వ నగరం ఆకాశంలో. పిల్లలు చెప్తుంటారు, నాన్న అదిగో అక్కడ ఏనుగు ఉంది నాన్న, ఇక్కడ గుర్రం ఉంది నాన్న, రాత్రి పూట. సరే లేరా అంటూ ఉండడమే పడుకొని వాడిని నిద్రపోయేంత వరకు. వాడిని నిద్రపోతే ఏనుగు లేదు, గుర్రం లేదు. ఓకే, కాబట్టి లేనివి ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ సత్యం కావాల్సిన అవసరం లేదు. స్వప్నవత మృష స్యాత్. కాబట్టి మేలుకున్న తర్వాత ఎట్లాగైతే స్వప్నం లేదో, జ్ఞానం గనక కలిగింది అంటే జగత్ బాధితం, ఇదం జగత్ బాధితం, తద్ బాధితం, దాని చేత. ఎందుకని ఇది బాధితం, ఇది లేనిదవుతుంది, మిథ్య. కాబట్టి సత్యము అసత్యం బాగా అర్థం చేసుకోండి. సత్యం అంటే మూడు కాలాల్లో ఉండేది, అసత్యం అంటే లేనిది, గొట్రాలు బిడ్డలాగా. జగత్తు లేనిదని చెప్పడం లేదు. అందువల్ల మిథ్య, మిథ్య అంటే ఏంటంటే మరొక దాని మీద ఆధారపడి ఉంది. నామరూపాలు ఇంకొక దాని మీద ఆధారపడి ఉండేది. కుండ మట్టి మీద ఆధారపడి ఉంది, నామరూపాలు మట్టి లేకపోతే కుండే లేదు. కాబట్టి ఇప్పుడు సత్యం ఎవరు కుండలో? కుండలో సత్యం ఎవరు? ఇప్పుడు చూడండి, కుండ బాధితం అయిపోద్ది. ఇదిగో సెంటెన్స్ చెప్తాను వినండి. ఒకటి, మట్టి కుండ ఉంది, మట్టి కుండ ఉంది, ఇది వాక్యమే కదా, మట్టి కుండ ఉంది. కుండ ఎక్కడుందో చెప్పండి. ఇప్పుడు మట్టి కుండ ఉంది, కుండ ఎక్కడుంది? మధ్యలో ఉంది సార్ సెంటెన్స్ లో. మట్టి కుండ ఉంది, మూడు పదాలు, మట్టి కుండ ఉంది, ఈ మూడు పదాలు కలిసి ఒక వాక్యం సెంటెన్స్. సో మట్టి కుండ ఉంది, కుండ ఎక్కడుందని అడుగుతున్నాను. మధ్యలో ఉంది, మధ్యలో వచ్చింది కుండ. అంటే దాని అర్థం ఏంటి? మొదట్లో లేదు, మొదట్లో మట్టి ఉండేది, కుమ్మరి తయారు చేసిన తర్వాత వచ్చింది కుండ, మధ్యలో వచ్చింది. కాబట్టి మట్టి కుండ ఉంది, కుండ మధ్యలో ఉంది. అండర్స్టాండ్? కుండకు ముందు ఏముంది? ఏంటి మీకు అర్థం కావడం సార్? కమని చెప్పండి. అది మట్టి, ఒట్టి మట్టి, ఎట్లాగో పట్టించ మట్టి. కుండకు ముందే ఉంది మట్టి, కుండ లేదు కదా. కుండకు ముందు కుందరుండి కుండ ఉందే లేదు, ఏముంది? మధ్యలో కుండ ఉంది. ఏమవుతుంది తర్వాత కుండ? ఒక దశలో ఎప్పుడు ఉంటుంది కుండ? పగలుతుంది, పగిలిపోదు. అందుకనే కదా లాస్ట్లో పోయేటప్పుడు కుండ ఎత్తుకొని, ఎందుకంటే అది కుండ మట్టి కుండ, ఇది మృణమయ దేహం, అది పోయేదే ఇది పోయేదే పగలగొట్టేది, అందుకని దాన్ని ఎత్తుకొని పోతారు. అంతేగాని ఎంత ధనికుడైనా ఒక బంగారు పాత్ర ఎత్తుకొని పోవడం మనం చూడలేదు, విండి ఎత్తుకొని పోవడం జరగదు. ఎందుకంటే పగలవు. ఇప్పుడు మనకు పగిలేదు కావాలి, అర్థమవుతుంది? పగిలేదు కుండ, వాడేది దండ. అర్థమైందే? అందుకని పగిలే కుండకి వాడే దండేసి పట్టుకొని పోవడం, ముందు కుండ ఒకటి పట్టుకొని. ఈ సనాతన ధర్మం తమాషా కాదు, జీవితం భగవాన్ అంటే ఒక ఐడియా కాదు, హీస్ ఎ లివింగ్ రియాలిటీ. హిందూకి హీస్ ఎ లివింగ్ రియాలిటీ, భగవాన్ ఇస్ అలైవ్. ఎక్కడో ఆ లోకంలో ఈ లోకంలో కూర్చొనేది కాదు, నిత్య జీవితంలో అడుగడుగులో నీకు కూడా ఉండేవది భగవంతుడు అంటే. అవగాహన కావాలి, జ్ఞానం రావాలి, అంతే ఇంకెళ్ళి. కాబట్టి మట్టి కుండ ఉంది, కుండ మధ్యలో ఉంది, కుండకు ముందే ఉంది మట్టి ఉంది. సరే, కుండ పగిలింది అనుకోండి, కుండ తర్వాత ఏముంది? ఆ వాక్యం మర్చిపోతే ఎట్లా మీరు? మట్టి, మట్టి కుండ ఉంది, కుండ మధ్యలో ఉంది, కుండకు ముందే ఉంది మట్టి ఉంది. ఓకే, కుండ తర్వాత ఏముంది అంటున్నాను? ఉంది. ఆ ఉంది ఏదో అది మట్టి, అంతే నా కుండ కాదు కదా, ఎందుకంటే కుండ పోయింది కదా. కుండ తర్వాత, కుండ పగిలిన తర్వాత ఉంది అనేది ఉంది, ఇది అస్థి ఉంది. ఆ ఉంది ఏది? ఎందుకని కుండ పగిలింది కనుక, సింపుల్. కనుక కుండకు ముందు మట్టి, కుండ పగిలిన తర్వాత ఉంది. ఏంది ఉంది? మట్టి ఉంది, పగిలిపోయింది కనుక. అది ముందు మట్టే, చివర మట్టే, మధ్యలో కుండ ఉంది. అప్పుడేమైంది? మట్టి మాయమైంది. చెప్పండి, ఈ రెండు చెప్పారా అది చెప్పండి. ముందు మట్టి, తర్వాత మట్టి, పగిలిన తర్వాత కుండ తయారు కాకముందు మట్టి, కుండ తయారు పగిలిపోయిన తర్వాత మట్టి, మధ్యలో ఏముంది కుండ ఉన్నప్పుడు? అంతే, అంతే. అప్పుడు కూడా మట్టే, కుండ రూపంలో ఉంది, అంతే, ఇంకేమి లేదు. సరేనా? ఇప్పుడు కుండను పగలగొట్టామనుకోండి, దాన్ని తీసుకొని వచ్చి త్రాసులో పెడితే ఎన్ని గ్రాములు ఉంటుందో కుండ కూడా అన్ని గ్రాములే ఉంటుంది. స్వామీజీ ఈ మట్టి కుండ 500 గ్రాములు అన్నాడు. సరే ఓకే, దాన్ని పొడి చేస్తే అది ఎన్ని గ్రాములు? అది 500 గ్రాములు. మట్టి ఎన్ని గ్రాములు? 500 గ్రాములు. కొండ ఎన్ని గ్రాములు? 500 గ్రాములు. మరి మట్టి 500 గ్రాములు, కొండ ఎక్కడ ఉంది? కొండ లేదు. అది ఇది మ్యాజిక్. వాచారంభణో వికారో నామధేయం మృతికేత్యవ సత్యం. ఇదంతా పేర్లు, నామరూపాలు. అసలు ఉన్నదంతా కూడాను మృతిక, మట్టి ఒక్కటే సత్యం. కాబట్టి కుండ ఏది? బాధితం. కుండ బాధితం, మట్టి సత్యం, జగత్ బాధితం, పరమాత్మ సత్యం. ఓకే. ముంతామూకుడు బాణలు కుండలు, ముంతామూకుడు బాణలు కుండలు, నామరూపాల పోకడలే, మట్టి పాత్రలకు మన్నే అండ, మట్టి పాత్రలకు మన్నే అండ, జగమంతటికి నీవే నిండా. ఎన్నో ఎన్నో రూపాలు అన్ని ఆరే దీపాలు, మారని రూపం ఆరని దీపం, భువిలో దివిలో నీవే సకలం. ఎన్నో ఎన్నో రూపాలు. జగతిదం తద్బాధితం దృశ్యతాం పూర్ణాత్మ సుసమీక్షతాం. ఎప్పుడైతే పూర్ణ స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని దర్శిస్తూ ఉండవో ఇంకా జగత్తు లేదు. జగత్తు జగత్తుగా మిథ్య, జగత్తు జగదీశ్వరుడుగా సత్యం. ప్రపంచం ప్రపంచంగా మిథ్య, ప్రపంచం పరమాత్మగా సత్యం. ఇంకా ఉన్నదంతా ఇదే. ఇక ఇప్పుడు కర్మలు వచ్చి కూర్చున్నాయి. ప్రకర్మ ప్రవిలాప్యత చితిబలాన్నప్యుత్తరై శ్లిష్యతాం ప్రారబ్ధం త్విహ భుజతాం. కర్మత్రయం, ప్రాక్ కర్మ, అండర్స్టాండ్, ప్రాక్ కర్మ సంచిత కర్మలు, ప్రవిలీయతాం వీటిని విలీనం చేసేయాలి. ఇంకా ప్రాక్ అంటే ముందు, బిఫోర్, ప్రాక్, ప్రాక్ అంటే పూర్వం. ప్రాక్ కర్మ, పూర్వం ఏ కర్మలైతే మనం చేశామో వాటిని సంచిత కర్మలు అంటారు. కొద్దిగా టెక్నికల్ వర్డ్స్ వాడుతున్నా, తప్పనిసరి గుర్తుపెట్టుకోండి. చిన్నది సంచిత కర్మలు అంటే గతంలో ఎన్నో జన్మలు ఉన్నాయి, ఆ జన్మల్లో తయారు చేసుకున్న కర్మలన్నీ ఉన్నాయి, అవి సంచిత కర్మలు. అంటే సంచిలో ఉన్నాయనుకోండి, పోని తెలుగు సంచిత సంస్కృతం. సంచిత కర్మలు అంటే అవన్నీ సంచిలో ఉన్నాయి. ఇప్పుడు అందులో ఒకటి అనుభవిస్తూ ఉన్నాం, ఇది ప్రారంభం. ఇంకా చాలా ఉన్నాయి స్టాక్ అక్యుములేటెడ్, అర్థమవుతుందే? ఇది ఇప్పుడు అనుభవించేది ప్రారంభం. ఇది అనుభవిస్తూ మళ్ళీ కొత్తది చేస్తాం, ఇది ఆగామి రాబోయేది. ఇది కర్మలంటే గతంలో చేసినవి సంచిత కర్మలు, ఇప్పుడు అనుభవించేది ప్రారంభం, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నామే అది ఆగామి. కాబట్టి ఒక జన్మ అంతా అనుభవించేస్తాము, ఈ లోపల ఇప్పుడు తయారు చేసుకుంటాం కదా, ఇది ఇంకోటి తయారవుద్ది, మళ్ళీ పోయి జాయిన్ అయిపోద్ది. ఇది సంచిత కర్మలు, ఇది ప్రాక్ కర్మ. ఇప్పుడు చూడండి, ఈ మూడింటిని లేకుండా చేసుకుంటేనే మోక్షం. అర్థమవుతుందే? ఈ మూడింటిని ఎలా లేకుండా చేసుకోవాలి? మొదట సంచిత కర్మ, గతంలో చేసినవి స్టాక్ ఏదైతే ఉన్నాయో ఇదంతా కూడాను. ప్రాకర్మ ప్రవిలాప్యతాం, దాన్ని చక్కగా విలీనం చేయాలి, చక్కగా విలీనం చేయాలి. కాబట్టి ఏ కర్మలైతే గతంలో చేశామో అవి మనమే చేసింది, ఎవరో కాదు. గతంలో చేసిన కర్మలు ఎవరో కాదు, చేసింది గతంలో, ఫలితాలు వస్తున్నది వర్తమానంలో. వర్తమానంలో వచ్చేటువంటి ఫలితాలు నీకు నచ్చకపోవచ్చు, కానీ గతంలో చేసిన కర్మల యొక్క ఫలాలు ఇవి. ఇప్పుడు నీకు ఫలితాలు ఇష్టం లేకపోతే గతంలో కర్మలు చేసింది ఇష్టపడే, అర్థమవుతుంది? కనుక వాటి యొక్క ఫలితాలు ఇక్కడ అందుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి? వాటిని పోగొట్టుకోవాలి. జ్ఞానం వస్తే పోతుంది, అంతకన్నా ఇంకొక విధంగా పోయేందుకు అవకాశం లేదు. కనుక జ్ఞానం తెచ్చుకోవాలి. ఎందుకని? నిద్ర మేలుకున్న తర్వాత కళలో ఉన్న బాధలన్నీ ఎట్లాగైతే పోతున్నాయో అట్లా పోతాయి. కానీ ఇప్పుడు ఇది సాధన పంచకం, జ్ఞానికి సంబంధించింది కాదు, ఇది సాధకుడికి సంబంధించింది. ఇది సాధన పంచకం, అందువల్ల ఏం చేయాలి? వాటిని తట్టుకోవాలంటే, వాటిని విలీనం చేయాలంటే, గడ్డగట్టుకున్నటువంటి దాన్ని ద్రవీభింపజేసినట్టుగా, ఒక ఐసు ముక్కను ఎట్లాగైతే ద్రవీభింపజేస్తామో ఆ విధంగా గడ్డగట్టుకుపోయినటువంటి కర్మలన్నీ ద్రవీభింపజేయాలంటే జపము, ధ్యానము, పూజ నిరంతరం ఇవి జరుగుతూ ఉండాలి. మెల్లగా అవి ద్రవీభవిస్తాయి. ఈ విధంగా వీలులో చేసుకుంటూ పోవాలి. కాబట్టి మనం ఎన్నెన్నో తప్పులు చేసేసాము, బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఒకటే మాట చెప్తున్నాను మీకు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అటువంటి ఆలోచన ఏదైనా మనసులో ఉంటే తీసేయమంటున్నా నేను. దీనికి గ్యారంటీనో వారంటీనో నేను ఇస్తున్నా మీకు. ఏంటి స్వామీజీ అని మీరెంత పుణ్యాత్ములు అని చెప్తున్నాను. అర్థమవుతుంది, పాప పుణ్యాలు రెండూ ఉంటాయి జీవితంలో, లేకపోతే పుట్టాం, కానీ మనకు పుణ్యం ఉంది. ఎలా తెలుసు స్వామీజీ మీకు? మా విషయం మీకెట్లా తెలుసు? నీ విషయమే నీకు తెలియదు, మా విషయం ఎట్లా తెలుసు? తెలుసు నాకు, ఎట్లా తెలుసు చెప్తున్నాను విను. ఒక నది ప్రవహించింది అనుకోండి, మన మహబూబ్ నగర్ పక్కన నది ఉంది. నిన్న సాయంత్రం వెళ్ళాను ఆ నదీ తీరానికి ధ్యానం చేసుకుందామని. అక్కడ ఏమి లేదు, ఇసుక రాళ్ళు అవి ఉన్నాయి, ఎండాకాలం కనుక నీళ్లు లేవు, ఎక్కడ చూసినా ఒక చుక్క కూడా కనిపించలేదు. ఓకే, ధ్యానం చేసుకుని నేను వచ్చేసాను. ఈరోజు మళ్ళీ మార్నింగ్ వెళ్ళాను అక్కడికి, సుడులు తిరుగుతూ ప్రవహిస్తూ ఉంది నది. దాని అర్థం ఏంటి? ఇక్కడేమో రాత్రి వర్షం పడలేదు, మహబూబ్ నగర్లో వర్షం పడలేదు, నిన్న సాయంత్రమేమో నది లేదు, ఉదయం పోతే నది ప్రవహిస్తూ ఉంది, కానీ ఇక్కడ మాత్రం వర్షం పడలేదు. దాని అర్థం ఏంటో తెలుసా? ఎక్కడో పైన పడింది అని అర్థం. అది ఎక్కడ పడిందో, ఏ కొండల్లో పడిందో తెలియదు, కానీ వర్షం పడకపోతే మాత్రం అది కూడా బ్రహ్మాండమైన వర్షం పడి ఉండాలి. అందువల్లనే ఇంత నది వస్తూ ఉంది ప్రవాహ రూపంలో. కాబట్టి ఇక్కడ వర్షం పడకపోయినా, ఎప్పుడైతే నిన్న సాయంత్రం లేనటువంటి నదీ ప్రవాహం ఇప్పుడు చూస్తూ ఉన్నానో, ఇక్కడ లేదు, లేకపోయినా ఎక్కడో పడి ఉండాలి, అందువల్లనే ఇదంతా వచ్చింది. కాబట్టి ఈరోజు మనకు భక్తి లేదు, మన ధ్యానం లేదు, ఇంకొకటి లేదు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని, ఈరోజు ఈ మైదానంలో కూర్చొని ఈ ఎండలో ఇంత పవిత్రమైన విషయం వింటున్నారంటే గతంలో మనం చేసిన పుణ్యం ఉండడం వల్లనే ఇది జరిగింది, కానీ లేకపోతే జరిగే ప్రశ్నే లేదు. గతంలో మనం చేసుకున్నటువంటి పుణ్యకర్మలు ఎంతో ఉండడం వల్ల ఆ పుణ్యకర్మ పరిపక్వం అయింది. ఈరోజు ఆ కర్మ ఫలాన్ని మనం అనుభవిస్తున్నాం, అందువల్ల శ్రవణం చేస్తున్నాం. ఈరోజు ఈరోజుకుంది, రేపు పాడు చేసుకుంటే చేసుకోవచ్చు, అది మన చేతిలో ఉంది. మళ్ళీ అర్థమవుతుంది, కొందరు వచ్చినట్టే వస్తారు ఈ మార్గానికి, మధ్యలో కారిపోతూ ఉంటారు కొండలో నీళ్లు పోయినట్టుగా, ఎందుకంటే అంతవరకే ఉన్నదేమో అనుకుంటుంటాను నేను. 35 సంవత్సరాలు చూస్తున్నా ఒక ఉపన్యాసం వచ్చే స్వామీజీ, ఇక నా జీవితం అంతా కూడా దీంట్లోనే, అది ఇది ఆశ్రమం చుట్టూ తిరుగుతుంటారు, పనులు చేస్తుంటారు, అది చేస్తుంటారు, తర్వాత ఉన్నటువంటి సర్వం గారిపోతుంటారు. నేను అనుకుంటా ఓరే ఒరే ఒరే, 2 డేస్ పుణ్యం ఉండింది, ఒరే ఒరే ఒరే, 2 మంత్స్ పుణ్యం ఉండింది. ఎంత అర్థమైంది? ఎందుకని, పుణ్యం ఉంటే వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఎప్పుడో 19వ సంవత్సరంలో వేదిక ఎక్కాను నేను, ఇప్పుడు 55 వచ్చాయి. భగవత్ కృప, మీ ప్రేమను ఎంతకాలం బ్రతికిస్తే అంతవరకు వేదిక కాళ్ళు ఎక్కగలిగినంతవరకు ఎక్కుతూనే ఉంటా, ఎందుకంటే దాన్ని వదిలే ప్రశ్న లేదు. ఎందుకంటే విషయం తెలుసు, అలా చేసుకుంటూ పోవాలి. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా. అర్థమవుతుంది, కాబట్టి ఈరోజు మనకు కొద్ది ఉందనుకోండి, బిజినెస్ని ఎట్లా పెంచుకొని వస్తున్నాం? మొట్టమొదటి కోట్లు పెట్టామా మనం కొద్దిగా? అర్థమవుతుంది, 50,000 మంది, 50,000 బ్యాంకు, ఆ తర్వాత బ్యాంకు తీసేసాము మందే 2 లాక్స్, తర్వాత 20 లాక్స్, తర్వాత 2 క్రోర్స్, ఇప్పుడు ఓర్ నాయన చెప్పం. ఎందుకని, ఇన్కమ్ ట్యాక్స్ వాడు తెలుసు, ఇంత బిజినెస్ నడిచిపోయింది. అర్థమవుతుంది, మొదట మనమే కొద్ది కొద్దిగా, శనై శనై. కాబట్టి నిత్య జీవితంలో కూడాను ఏదైతే సంస్కారం వచ్చిందో, ప్లీజ్ దీపం వెలిగించుకోవడమే కాదు, అది ఆరిపోకుండా కూడా చూసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెలిగించేడు వేరే విషయం, ఎవడైనా వెలిగించేస్తాడు, ఆ తర్వాత గాలులు వీస్తూ ఉంటాయి, వాటి మధ్యలో మళ్ళీ నిలబెట్టుకోవడం అనేటువంటిది ప్రధానమైన విషయంగా తెలుస్తూ ఉంటది. కాబట్టి ప్రాకర్మ ప్రవిలాప్యతాం. కాబట్టి ఈ సత్కార్యాలు చేస్తూ పోయినాం అనుకోండి, సాధనలు చేస్తూ ఉంటే సంచిత కర్మలు ఎగిరిపోతాయి. ప్రాకర్మ ప్రవిలాప్యతాం చితి బలాత్ నాప్యుత్తరై శ్లిష్యతాం, చితి బలాప్యుత్తరై శ్లిష్యతాం, చితి బలాత్ జ్ఞాన బలాత్. ఇక్కడ ఏ జ్ఞానాన్ని అయితే పొందుతూ ఉన్నామో ఈ జ్ఞాన బలం చేత, చితి బలాత్ జ్ఞాన బలాత్ నాప్యుత్తరై ఉత్తరై అపి శ్రిష్యతాం నా ఉత్తరై అపి, అంటే భవిష్యత్తులో రాబోయేటువంటివి. ఇప్పుడు గతంలో అయిపోయినవేమో శుభ్రం చేసుకుంటూ ఉన్నాం, శుద్ధి చేసుకుంటున్నాం, భవిష్యత్తులో రాకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. మళ్ళీ రాబోయేటువంటి జన్మలకు కారణం కాకుండా చితి బలాత్ జ్ఞానం వల్ల. కాబట్టి ఇప్పుడు గురువు దగ్గర జ్ఞానం వింటాం, జ్ఞానం విన్న తర్వాత మనం ఏ కర్మ చేసేటప్పుడు కూడాను కర్తృత్వం లేకుండా భోక్తృత్వం లేకుండా ఇక్కడే శరణాగతితో, శరణాగతి, భగవాన్ అహం అకర్త, అహం అభోక్త, నేను చేసేవాడిని కాదు, నేను అనుభవించేవాడిని కాదు, వీటి వెనక నువ్వున్నావు అని పరమాత్మను పెట్టుకొని మనం గనక అహంకారం లేకుండా కర్మలు గనక ఆచరిస్తే కర్తృత్వ భావన ఉండదు, కర్తృత్వ భావన ఉండదు గనక భోక్తృత్వ భావన ఉండదు. ఇదంతా చితి బలాత్, జ్ఞాన బలాత్. గురువిచ్చేటువంటి జ్ఞానం వల్ల రాబోయేటువంటి కర్మలు కూడాను మనల్ని బంధించకుండా ఉండేటట్టుగా జాగ్రత్త పడతాం. చితి బలాత్ నాప్యుత్తరై శ్లిష్యత. ఇంకేముంది? ప్రారబ్ధం త్విహ భుజ్యతాం ఇహ అస్మిన్ లోకే, ఈ ప్రపంచంలో. చూడండి తమాషా, గతంలో ఉన్నటువంటి సంచితమేమో శుద్ధంగా దాన్ని కడిగేసుకోవచ్చు. ఈ జన్మలో జ్ఞానం వచ్చిందే మేలుకుంటాం, మేలుకుంటే కలంతా ఎగిరిపోయినట్టే. ఒక్కసారి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి, జ్ఞానం అనేటువంటి అగ్ని కనుక వచ్చిందే సంచి, ఆ సంచి సంచి కాలిపోదు ఒక్కసారి. అది తమాషా. భవిష్యత్ ఏమో ఎలాగూ రాదు ఇంకా ఆగామి, ఎందుకని జ్ఞానంతో ఉన్నాం గనక. కానీ ప్రారంధం తప్పదు. ప్రారంధం అంటే ఇప్పుడు అనుభవించేది. ప్రారంధం త్విహ భుజ్యతాం ఇహ ఈ లోకే, ఈ లోకంలో అస్మిన్ లోకే ప్రారంధం భుజ్యతాం, ప్రారంధాన్ని అనుభవించాలి, ప్రారంధాన్ని అనుభవించాలి తప్పదు. ఎందుకంటే దేహం ఉంది గనక మహాత్ములకే తప్పలేదు, రాముడికి తప్పలేదు, ఆయనకి ప్రారంధం ఉండదని కాదు, మన ప్రారంధం ఆయన. కానీ రమణ మహర్షికి తప్పలేదు, మహాజ్ఞాని ఆయనకి సర్కోమా ఎందుకు వచ్చింది, రామకృష్ణ పరమహంస తప్పలేదు ఎందుకని, థ్రోట్ క్యాన్సర్ ఎందుకు వచ్చింది, ఇవన్నీ ప్రారంధాలు. అవి వచ్చినా నేను దేహం కాదనే భావనతో ఉంటారు గనక వాళ్ళకి అందదు, అది జ్ఞాని లక్షణం. కానీ మనమేం చేయాలి, సాధకులం, మనం సాధకులం. జ్ఞానికి కాదు, జ్ఞానికి అసలు ప్రారంధం లెక్కే లేదు, జ్ఞానికి ప్రారంభం లెక్కే లేదు. ఎందుకని, అది దేహానికి అనుకుంటాడు. నైవ కించిత్ కరోమితి యుక్తో మన్యత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ స్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇత ధారయన్. ఏదో ఇంద్రియాలు వాటి పనులు చేసుకోబోతున్నాయి, నైవ కించిత్ కరోమితి, నేనేం చేయడం లేదు, నేను ఆత్మస్వరూపాన్ని అనుకుంటాడు జ్ఞాని. దేహం ఏమైపోయినా ఆయనకి నష్టం లేదు, నీ చొక్కా ఏమైపోయినా నీకు ఎట్లా బాధ లేదో ఆ దేహం ఏమైపోయినా ఆయనకి లేదు. ఎందుకని, దేహం ఉన్నప్పుడు కూడా తాను దేహం అని అనుకున్నవాడు కాదు. కానీ ఇది జ్ఞానికి సంబంధించిన విషయం కాదు, ఇది సాధకుడికి సంబంధించింది, సాధన పంచకం మనకు సంబంధించింది. కనుక ప్రారంధాన్ని అనుభవించాలి, ఏడుస్తూ అయినా అనుభవించాలి, నవ్వుతూ అయినా అనుభవించాలి. ఎట్లా అనుభవించాలో మనం డిసైడ్ చేసుకోవాలి, అంతే ఇంకే అనుభవించాలి. అందువల్ల ఇక్కడ శరణాగతి, ఇక్కడ భక్తి, ఈ భక్తిలో ఇది బాగా నీరసపడిపోతుంది. అర్థమవుతుంది? ప్రారంధాన్ని అనుభవించడానికి భక్తి ఒక్కటే ప్రధానమైన విషయం, ఎందుకని పరమాత్మ మనకు తోడుగా ఉంటాడు. భగవంతుని యొక్క కృపతో చక్కగా మనం దాన్ని అనుభవించవచ్చు. ప్రారంధం త్రిహ భుజ్యతాం, ఆ తరువాత ఇంకా కర్మలు బంధించవు గనక అధ బ్రహ్మాత్మనాస్తీయతాం, అధ ఆ తరువాత బ్రహ్మాత్మనాస్తీయతాం, ఆ బ్రహ్మంలోనే పరబ్రహ్మనందనే స్థిరపడి ఉండడం, ఎప్పుడు దాంట్లోనే ఉండడం, పరబ్రహ్మ స్థితిలోనే ఎప్పుడు ఉండడం. నేనే పరబ్రహ్మం, నేనే చైతన్యం, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి మంత్రోయం ద్వైత దుఃఖం వినాశయేత్ ఉపనిషత్. ఎప్పుడైతే అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మమయ్యున్నాను అనేటువంటి మంత్రం, అయం మంత్ర మంత్రోయం అయం మంత్ర, అహం బ్రహ్మాస్మి అయం మంత్ర ద్వైత దుఃఖం వినాశయేత్, ఈ ద్వైత ప్రపంచం ఇచ్చే దుఃఖాల్ని ఒక్కసారి లేకుండా చేస్తుంది. ఎందుకని, నేనే బ్రహ్మమై ఉన్నాను, కాలానికి ఆధారంగా ఉంటూ కాలాతీతంగా ఉండేటువంటి పరమాత్మ స్వరూపం. ఈ కలికాలంలో ఏ దోషాలైతే ఉన్నాయి అవన్నీ కూడా అంటలేనటువంటి స్వరూపం, ఇటువంటి బ్రహ్మస్వరూపం నేను అయ్యున్నాను సద్గురు కృపయ. ఇది కేవలం గురువు యొక్క అనుగ్రహంతో నాకు ప్రాప్తించింది. అద బ్రహ్మాత్మనా స్థియతాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం.